സദാശിവ സമാരംഭാ ശങ്കരാചാര്യ മധ്യമാ അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാ.
മൂഡവ അധ്യായം പദകുണ്ടവ ശ്ലോകം.
ദേവാന് ഭാവയതാനേന തേ ദേവാ ഭാവയന്തു വഹ പരസ്പരം ഭാവയന്തഃ ശ്രേയഃ പരമവാപ്യഃ.
കൃഷ്ണ പരമാത്മ കർമ്മയോഗം എന്തുകൊണ്ട് ചെയ്യാലി അനേ വിഷയാന്ని చెప్తున్నారు. 8వ శ్లోకంలో കർമ്മയോഗം നിയതം കർമ്മ അനി ചെയ്യി అంటే ആ പരമാത്മയുടെ ചേത మనకు విధించబడినటువంటిది అని అర్థం. నియతం కర్మ అన్న 9వ శ్లోకంలో కర్మయోగం అంటే ఏమిటి అని అన్నారు. యజ్ఞభావనతో చేయడమే కర్మయోగం అన్నారు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర, ఎప్పుడైతే యజ్ఞ బుద్ధితో యజ్ఞ భావనతో చేస్తామో అది కర్మయోగ అవుతుంది. లేకపోతే అది కర్మ అయి మనకు బంధాన్ని కలుగ చేస్తుంది అన్నారు. తర్వాత 10వ శ్లోకంలో ఈ యజ్ఞాలు ఆ బ్రహ్మదేవుడి చేతనే సృష్టింపబడినవి. సృష్టి పూర్వంలో పంచమహాయజ్ఞాలు సృష్టి పూర్వమే, సృష్టి సమయంలో ఆ బ్రహ్మదేవుడి చేత సృష్టింపబడినవి. ఏమిటి ఆ పంచమహాయజ్ఞాలు అంటే చూసాం క్రిందటి వారం. పంచమా ఏతే మహాయజ్ఞాః సదితి ప్రజాయంతే. పంచమా ఏతే మహాయజ్ఞాః సదితి ప్రజాయంతే. దేవయజ్ఞో పితృయజ్ఞో మనుష్యయజ్ఞః భూతయజ్ఞో బ్రహ్మయజ్ఞః ఇది. ఈ 5 యజ్ఞాలు చెప్పబడినాయి. చెప్పిన తర్వాత 11వ శ్లోకంలో ఈ పంచమహాయజ్ఞాలు కృతజ్ఞతాభావంతో చెయ్యాలి. మనం చేసేటప్పుడు ఈ దేవయజ్ఞం దేవుడికి మన కృతజ్ఞతను తెలుపుకోవడానికి దేవయజ్ఞం, ఋషి యజ్ఞం లేక బ్రహ్మయజ్ఞం ఆ ఋషులకి మన యొక్క కృతజ్ఞత తెలుపుకోవడానికి ఋషి యజ్ఞం అంటే పారాయణం చేయడం. తర్వాత పితృయజ్ఞం అంటే పితృదేవతలకి శ్రాద్ధ తర్పణాలు చేయడం పితృయజ్ఞం అంటారు. అదేవిధంగా మనుష్య యజ్ఞం మానవ సేవ చేయడం మనుష్య యజ్ఞం. భూతయజ్ఞం అంటే పంచభూతాలకి మిగతా జీవరాశులకి సేవ చేయడం. అంటే ఈ గాలిని కాలుష్యం చేయకుండా కలుషితం చేయకుండా ఉండడమే మన సేవ ఈ సమాజానికి. నీరుని కూడా కలుషితం చెయ్యకుండా ఉండడం, నదిలో స్నానం చేసేటప్పుడు ఉమ్మి వేయడం అట్లాంటివి చెయ్యకూడదు. మలమూత్రాలు విసర్జించకూడదు నది స్నానం చేసేటప్పుడు. కనుక ఆ నీటిని మనం రక్షించాలి. ఆ గంగా నదిలో ఇప్పుడు ఎంత కాలుష్యం ఉందంటే ఆ దానివల్ల మనకు ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. అందుకని ఇప్పుడు ఆ కాలుష్యం తీయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కనుక నీరు పృథివీ భూమిని కూడా మనం కలుషితం చేయకూడదు. కనుక ప్రకృతిని మనం కలుషితం చేస్తే మనకే హాని, మన జీవితానికే హాని జరుగుతుంది అని చెప్తున్నది శాస్త్రం. కనుక ఈ పంచమహాయజ్ఞాలు అనేటువంటివి మన కృతజ్ఞత తెలుపుకోవడానికి పెట్టినవి అని చెప్పిన తర్వాత కృతజ్ఞస్య నాస్తి నిష్కృతి అని చెప్పాం. కృతజ్ఞుడైన వాడికి వాడికి నిష్కృతే లేదు, బయటపడలేడు ఆ పాపాల నుంచి. అది మహాపాపం. కనుక కాలే వర్షతు పర్జన్య, సమయానికి వర్షం పడితే పంటలు బాగా పండుతాయి అప్పుడు పృథివీ సస్యశాలిని, భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని, ఎప్పుడైతే పృథివీ సస్యశాలినిగా ఉంటుందో, దేశోయం క్షోభరహిత, ఈ దేశంలో క్షోభ అనేది ఉండదు, కరువు కాటకాలు ఉండవు. బ్రాహ్మణ సంతు నిర్భయా, బ్రాహ్మలు ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళు నిర్భయంగా ఉంటే మిగతా వర్ణాలన్నీ కూడా రక్షింపబడతాయి. అదేవిధంగా మనం ఈ యొక్క సమాజాన్ని మనం రక్షిస్తున్నంతసేపు మనకు రక్షణ ఉంటుంది, ఈ ప్రకృతి మనం రక్షిస్తూ ఉండాలి అని చెప్పిన తర్వాత ఇప్పుడు 12వ శ్లోకంలో, ఇంతవరకు క్రిందటి వారం చూశాం, ఇప్పుడు అధ్యాత్మం అనేది మనం, మన వ్యక్తి, ఈ శరీరం అధ్యాత్మం, అది దైవం, పంచభూతాలు, వీటన్నిటిని కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. లేకపోతే ఈ అధ్యాత్మం నశిస్తుంది, వ్యాధికి లోనవుతుంది, అనేక కష్టాలకు గురవుతుంది. అది కర్మయోగం అనేది యజ్ఞంలాగా చెయ్యమని చెప్పిన తర్వాత 12వ శ్లోకం చదువుతాం. ఇప్పుడు ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తే తేన ఏవ సః మనం దేవతలకి, ఈ పంచభూతాలకి, తర్వాత దేవతలకి దేవాః యజ్ఞభావితాః, మనం యజ్ఞం చేయడం వల్ల యజ్ఞభావితాః ఆ దేవతలు ఎప్పుడైతే సమృద్ధిగా మన చేత యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, అగ్నేయ స్వాహ, ఆ దేవతలందరికీ మనం ఆహుతి చేసేటప్పుడు ఆ దేవతలు సంతోషిస్తారు, సంతోషించి మనం కావలసినవంటివి వాళ్ళు ఇస్తారు మనకు. అదే చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ, యజ్ఞభావితాః యజ్ఞముల చేత, పంచమహాయజ్ఞముల చేత భావితాః అంటే పూజింపబడిన అని అర్థం. యజ్ఞముల చేత, పంచమహాయజ్ఞాల చేత పూజింపబడినటువంటి యజ్ఞభావితాః ఎవరు వాళ్ళు? దేవాః, అగ్నిదేవత, ఇంద్రదేవత, వరుణదేవత, వాయుదేవత, ఈ దేవతలందరూ కూడా దేవాః. వహ మనకు ఏమిస్తారు? దాస్యంతే ఇష్టాన్ భోగాన్, మనకిష్టమైనటువంటి భోగాలను వాళ్ళు ఇస్తారు. మనం చేసేటప్పుడు మనం ఒకటి ఆశించి చేస్తాం కదా, అది వాళ్ళు ఇస్తారు మనకు. నాకు ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, ధనం కావాలి అనుకుని యజ్ఞం చేస్తే వాళ్ళు మనకు అవన్నీ ఇస్తారన్నమాట. ఇష్టాన్ భోగాన్ అంటే మనం కోరుకున్నటువంటి భోగములను, మనం కోరుకున్నటువంటి భోగాలను వాళ్ళు మనకు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు వాళ్ళు? మనం ఎప్పుడైతే వాళ్ళకి యజ్ఞం చేస్తాము, ఆహుతులు చేస్తాము, వాళ్ళకి ఇస్తే మనకు వాళ్ళు ఇస్తారు. మనమే ఇవ్వకుండా వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి పొందాలని కోరుకుంటే అది తప్పవుతుంది. కనుక గివ్ అండ్ టేక్ పాలసీ, ఇచ్చే తీసుకోవాలి. అది ఇక్కడ ఇష్టాన్ భోగాన్ దాస్యంతే, వాళ్ళు మనకు ఇస్తారు. సహ యహా భుంక్తే, అలా దేవతలకు అర్పించకుండా, ఎవరైతే దేవతలకు అర్పించకుండా తీసుకుంటూ ఉంటారో, అంటే భోజనం చేసే ముందు కొంచెం పశుపక్షాదులకు ఇవ్వడం, లేకపోతే దానం చేయడం, ఎవరికైనా అన్నం పెట్టడం, వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా మనమే తిన్నామనుకోండి, అప్పుడేమవుతుంది? అది మనం పాపాన్ని పొందుతాం, దొంగలతో సమానం. దొంగవాడు ఏం చేస్తాడు? చోరుడు, అన్ని తానే కానేస్తూ ఉంటాడు. అలా అవుతుంది ఇక్కడ కూడా. మనం పంచుకోవాలి, అందరితో పంచుకుంటూ ఉండాలి, ధనాన్ని కానీ విద్యని కానీ ఏదైనా కూడా. యహా భుంక్తే, ఎవరైతే అనుభవిస్తారో తైహి దత్తాన్, అంటే దేవతలు ఇచ్చిన దాన్ని మళ్ళీ వాళ్ళకి సమర్పించకుండా. ఉదాహరణకి మనకు ధనం వస్తుంది, మంత్లీ శాలరీ వస్తుంది కదా, ఆ దేవుడి దగ్గర పెట్టి ఆయన కృతజ్ఞతలు చెప్పుకొని మనం వాడుకోవచ్చు. అట్లా కృతజ్ఞతనే లేకుండా వాడుకుంటే నేనే కష్టపడ్డాను నాకే వచ్చింది అని చెప్పే భావన ఉండకూడదు. అదేవిధంగా మనం ఏది ఇల్లు కొంటాం అనుకోండి, అది ముందు భగవంతుడి ఫోటో తీసుకెళ్లి పెడతాం, ఇది నీ ఇల్లు నాయన, నేను ఊరికి ఇక్కడ ఉంటున్నాను ట్రస్టీగా అని భావన ఉండాలి, ఇది నాది కాదు అనే భావన. అన్ని భగవంతుడికి అర్పించడం మొదట ప్రతిది. అలా అర్పించకుండా ఎవరైతే తింటారో సహా యహా భుంతే తైహి దత్తాన్, వాళ్ళిచ్చినటువంటివి ఎవరైతే తీసుకుంటారో ఎట్లా అప్రదాయ, వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకి చూపించకుండా, వాళ్ళకి ఇవ్వకుండా అంటే మన యొక్క కృతజ్ఞత తెలపకుండా వాళ్ళకి తీసుకొని అనుభవిస్తున్నారనుకోండి, ఏభ్య వాళ్ళకి ఇవ్వకుండా, తేభ్య అప్రదాయ అంటే మళ్ళీ ఆ దేవతలకి కొంచెం వాళ్ళకి ఇవ్వాలి, మనం తీసుకున్న తర్వాత వాళ్ళకి చూపించాలి, చూపించి నాకు చాలా సంతోషం కృతజ్ఞతలు మీరు ఇచ్చినందుకు అని చెప్పి మనం అది అనుభవించాలి దాన్ని. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళకి అర్పించకుండా తీసుకొని తింటూ ఉంటే మనం తేన ఏవ సహా, ఆ వ్యక్తి దొంగవాడితో సమానం అన్నాడు. తనకున్నది 10 మందితో పంచుకోవడం, ముందు దేవతలకి వాళ్ళకి ఇవ్వడం అంటే మనసులోనే చెప్పుకోవడం, వాళ్ళు ఏంటి తీసుకెళ్తారా, వచ్చి తీసుకెళ్లారు కదా, కొత్త వస్త్రం కొనుక్కోగానే దేవుడి దగ్గర పెడతాం, ధనం రాగానే దేవుడి దగ్గర పెడతాం, అన్ని దేవుడికి చూపించడం. అలా చేస్తే ఆ దేవతలు కూడా సంతోషిస్తా. లేకపోతే ఈ వ్యక్తి స్థేన, స్థేన అంటే చోరుడు, దొంగవాడితో సమానం అని చెప్పిన తర్వాత ఇప్పుడు అందుకని ఈశ్వర అర్పణ బుద్ధ్యా కర్మ కురు, నువ్వు చేసేటప్పుడు ఈశ్వరుడికి అర్పించి చెయ్యి అన్నారు. తర్వాత 13వ శ్లోకం, యజ్ఞ శిష్టాశిన సంత ముచ్చంతే సర్వ కిల్బిషై భుంజతే తే త్వగం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. ఎవరైతే ఆత్మకారణాత్ అంటే వారి కోసం మాత్రమే భుజిస్తారో, ఏ పచంతే, పచంతే అంటే అనుభవిస్తారు, ఏ ఎవరైతే ఆత్మకారణాత్ పచంతే, వారి కొరకు మాత్రమే అంటే వారి యొక్క క్షేమం కోసం మాత్రమే అనుభవిస్తూ ఉంటారు, ఎవరికి దానం ధర్మం చేయడం ఉండదు, కృతజ్ఞత తెలపడం ఉండదు, అలా గనక చేస్తే ఆత్మకారణాత్యహ భుంజతే వాళ్ళు, ఆత్మకారణాత్ భుంజతే తేతు అఘం పాపాహ, వాళ్ళు ఏం తింటున్నారు, పాపాన్ని భుజిస్తున్నారు అంటున్నాడు. అది ఎవరికి ఇవ్వకుండా గనక మనం భుజిస్తే అది పాపాన్ని భుజిస్తున్నట్టే. యజ్ఞ శిష్ట అశినః సంతః, అలా కాకుండా ఆ యజ్ఞం చేసిన తర్వాత మిగిలింది ఉంటుంది చూసారా. యజ్ఞ శిష్టం అంటే మనం యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞ ప్రసాదం ఉంటుంది, ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. వాళ్ళకి అర్పించిన తర్వాత తిరిగి వచ్చేది ఏమిటి, ప్రసాదమే కదా. ఇప్పుడు గుళ్ళో పూజ చేయించాం, ఎంతో ఖర్చు పెట్టి అన్ని రకాలుగా యాగాలు హోమాలు చేయించి పూజ చేయించిన తర్వాత అప్పుడు అది తీసుకుంటే ప్రసాదం అంటాం దాన్ని. భగవంతుడికి ఇవ్వకుండా ఏం చెయ్యకుండా మనమే తింటున్నాం అనుకోండి, అది పాపం అవుతుంది. అఘం అంటే పాపం. ఎవరైతే వారి కోసం మాత్రమే తింటూ ఉంటారో వాళ్ళు పాపాన్ని భుజిస్తున్నారు అన్నారు. ఫస్ట్ లైన్ ఏం చెప్పారు, ఎవరైతే యజ్ఞ శిష్టాన్ని భుజిస్తారో, అంటే దేవతలకి దేవుడికి ఇచ్చిన తర్వాత దానం చేసిన తర్వాత మిగతాది ఏదైనా మిగిలి ఉంటే, శిష్టం అంటే మిగులు, ఎంగిల్ అంటారు చూసారా, భర్త తిన్న తర్వాత భోజనం చేస్తుంది భార్య, అది ఎంగిల్ అంటారు, శిష్టం అంటారు. భర్తకి భోజనం పెట్టడం యజ్ఞంతో సమానం, ఆయన తిన్న తర్వాత మిగిలింది ఉంటే తినడం, ఆ ఎంగిలి పవిత్రం. భర్త దగ్గరది, గురువు దగ్గర, దేవుడి దగ్గరవి, ఈ మూడు తినచ్చు. మిగతా చోట ఎక్కడ తినకూడదు ఎంగిలి. గురువు తిన్న తర్వాత మిగిలింది తినవచ్చు, భగవంతుడికి అర్పించిన తర్వాత మిగిలింది తినవచ్చు, భర్తకి అర్పించిన తర్వాత కూడా భోజనం చేసిన తర్వాత మిగిలింది మనం తీసుకోవచ్చు. అలా తీసుకుంటే అది పవిత్రం అన్నారు. దానివల్ల ఏంటి ప్రయోజనం? ముచ్చంతే సర్వ కిల్బిషై. కిల్బిషం అంటే కష్టాలు, కష్టాల నుంచి. కిల్బిషం అంటే పాపం అని కూడా. పాపాల నుంచి ముచ్చంతే బయటపడతారు. భగవంతుడికి అర్పించిన తర్వాత, గురువుకి అర్పించిన తర్వాత, మిగతా వాళ్ళకి అర్పించిన తర్వాత మనం తీసుకుంటే మనం పాపాల నుంచి బయటపడతాం. అలా కాకుండా ఎవరికి ఇవ్వకుండా చిన్నినా బొద్ధకు శ్రీరామ రక్ష, నేనే తినాలి, నాకే కావాలి అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం తింటున్నాడు వాడు? పాపాన్ని భుజిస్తున్నాడు. చాలా చురుకుగా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ. యజ్ఞశిష్ట అశినః సంతః ముచ్చంతే సర్వ కిల్బిషై. ముచ్చంతే అంటే వాళ్ళు విడిపడతారు, బయటపడతారు అన్ని పాపాల నుంచి. సర్వ కిల్బిషై అంటే అన్ని పాపముల నుండి. అలా కాకుండా ఎవరైతే ఆత్మకారణాత్ ఏ పచంతి, ఎవరైతే వారి కోసం మాత్రమే, ఆత్మకారణాత్ అంటే ఇక్కడ సచ్చిదానంద ఆత్మ కాదు, వారి కోసమే. ఆత్మకారణాత్ అంటే వారి కోసం మాత్రమే. పచంతి అంటే భోజనం చేస్తారు, అనుభవిస్తారు. తేతు అధం పాపాహ భుంజతే, వాళ్ళు పాపాన్ని భోజనం చేస్తున్నట్లే అన్నారు కృష్ణ పరమాత్మ. కనుక ఏం చేయాలి? పంచుకోవాలి. ముందు దేవతలకి, భగవంతుడికి, అందరికీ పంచుకోవాలి. తోటి మానవులకి అందరికీ పంచుకున్న తర్వాత మిగిలింది నువ్వు తినాలి. లేకపోతే ఇప్పుడు చెట్లన్నీ కొట్టేస్తాం, దానివల్ల ఎంత నష్టం? నీరు కలుషితం చేస్తాం, ఎంత నష్టం దానివల్ల? కనుక అనేక నష్టాలుంటే మనం దూరపు దృష్టి ఉండాలి. దూరపు దృష్టి, దూర చూపు లేకపోతే నష్టపోతాం. ఒక చెట్టు కొట్టడం ఎంతోసేపు పట్టదు, పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా నీరు మురికి చేయడం ఎంతోసేపు పట్టదు, శుద్ధం చేయాలంటే ఎంతోసేపు పడుతుంది. కనుక ఇక్కడ నా యొక్క ఆరోగ్యం, నా యొక్క క్షేమం ఈ ప్రకృతి మీద ఆధారపడింది. ఈ ప్రకృతి యొక్క సమతౌల్యం అంటే, సమతౌల్యం అంటే సమతుల్యంగా ఉండాలి ప్రకృతి. అలా ఉన్నప్పుడే నేను కూడా సుఖ సంతోషాలతో ఉండగలను అని తెలుసుకోవాలి. లేకపోతే కల్లోలం సృష్టిస్తాం మనం. సునామీలు వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. మన జీవితం ఈ యొక్క చెట్లు, నీళ్లు వీటితో ఆధారపడున్నది. నీళ్లు లేకపోతే జీవించాం, చెట్లు ఉంటేనే ఆక్సిజన్ మనకు వస్తుంది. కనుక ఎంత చెట్లు ఉంటే అంత ఆక్సిజన్ వస్తుంది, ఎంత ఆక్సిజన్ ఉంటే అంత ఆరోగ్యం మనకి. కనుక ప్రకృతి మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అసలు ఎలా వస్తుందండి ఇది, ఎలా ఆధారపడి ఉన్నది అని అంటే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అన్నాద్భవంతి భూతాని. ఈ జీవరాశులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? జీవరాశులందరూ ఎక్కడి నుంచి పుడుతున్నారంటే భోజనం చేయబట్టే కదా. అమ్మా నాన్న ఆహారం తీసుకుంటే ఆహారం శుక్రశోణితంగా మారి దాని నుంచి ఈ యొక్క జీవుడు పుడుతున్నాడు. అన్నాత్ భవంతి భూతాని, జీవరాశులన్నీ కూడా అన్నం వలననే పుడుతున్నాయి అన్నాడు. అన్నం ఎలా వస్తున్నదండి అన్నాడు. మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పర్జన్యాత్ అంటే వర్షం వల్ల మనకు ఆహారం లభిస్తున్నది. పర్జన్యం అంటే వర్షం. అన్న సంభవ, అన్నం మనకు లభిస్తున్నది. ఈ వర్షం ఎలా వస్తుంది అని ప్రశ్న వస్తుంది. యజ్ఞాద్ భవంతి పర్జన్య, యజ్ఞం చేస్తే వర్షం వస్తుంది, యజ్ఞం చేస్తే వర్షం వస్తుంది. అప్పుడు యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞం చేయాలంటే ఏం చేయాలి? కర్మ చెయ్యాలి, పంచమహాయజ్ఞాలు చెయ్యాలి. కర్మ చెయ్యడమే, పంచమహాయజ్ఞాలు చేయడమే యజ్ఞం. ఆ యజ్ఞం వలన వర్షం వస్తుంది, ఆ వర్షం వలన ఆహారం లభిస్తుంది, ఆహారం వలన జీవరాశులు పుడుతున్నాయి అన్నారు. కనుక ఆధారపడి ఉన్నామా లేదా మనం? చూడండి, అన్నాత్ భవంతి భూతాని, భూతాని అంటే జీవరాశులు. అన్నాత్ భవంతి, అన్నం వలనే. పొద్దున్న లేవగానే ముందు టిఫిన్ చేస్తే కదా ఇక్కడికి వస్తాం, ఏం తినకపోతే ఓపికే ఉండదు. తింటుంటేనే ఓపిక లేదు, తినకపోతే ఇంకా అసలు ఉండదు ఓపిక. కనుక అన్నాత్ భవంతి భూతాని, పర్జన్యాత్ అన్న సంభవ, వర్షం వలన అన్నం పుడుతుంది మనకు. ఈ వర్షం ఎలా వస్తుందంటే యజ్ఞం చేయడం వల్ల. కారీరి యాగం అంటారు చూస్తారా, వరుణ హోమం ఇట్లాంటివి చేస్తే వర్షం వస్తుంది, కారీరి యాగం చేస్తే వర్షం వస్తుంది. ఆ వర్షం రావడం వల్ల మనకు సమృద్ధిగా పంటలు పండుతాయి, సమృద్ధిగా పంటలు పండితే సమృద్ధిగా తింటారు, సమృద్ధిగా తింటే ఆరోగ్యంగా ఉంటారు, జీవరాశులన్నీ ఆరోగ్యంగా ఎదుగుతాయి పుట్టిన తర్వాత. అందుకని ఈ యజ్ఞం చేయడం వల్లనే వర్షం వస్తుంది అన్నారు. కనుక యజ్ఞాలు చెయ్యాలి, వర్షం రావడం వల్ల ఆహారం లభిస్తుంది, ఆహారం రావడం వల్ల జీవరాశులన్నీ పుడుతున్నాయి. ఇప్పుడు మనం ఆధారపడి ఉన్నామా లేదా? కరువు కాటకాలు ఉంటే వర్షం లేకపోతే మనుషులు చనిపోతారు కదా. మనుషులు ఆరోగ్యంగా ఆహారంతో ఉండాలి అంటే వర్షం రావాలి కదా. కనుక వర్షం కోసం ఎంత ప్రార్థిస్తామో, అందులో మద్రాసు వాళ్ళు చెన్నైలో వర్షమే లేదండి, వర్షమే లేదండి అంటుంటారు, వర్షం పడటం లేదని. కనుక కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఉంటే వర్షం పడదు. వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటే వర్షం పడుతుంది. కనుక మన జీవితం, మన యొక్క జీవనం దేని మీద ఆధారపడింది? ఇప్పుడు వర్షం మీద ఆధారపడింది, వర్షం యజ్ఞం మీద ఆధారపడింది. కనుక దైవ యజ్ఞం చెయ్యాలి, పితృయజ్ఞం చెయ్యాలి, ఋషి యజ్ఞం చెయ్యాలి, మనుష్య యజ్ఞం చెయ్యాలి, భూత యజ్ఞము చెయ్యాలి. చేసేటప్పుడు మన రోజు తులసికి నీళ్లు పోస్తాం, అది భూత యజ్ఞం. చెట్లకి నీళ్లు పోయడం, ఆవుకి కొంచెం ఆహారం ఇవ్వడం, కాకులకి ఆహారం ఇవ్వడం, తోటి మానవులకి ఆహారం ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటే సమాజంలో ప్రశాంతత ఉంటుంది. అది చెప్పిన తర్వాత తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అంటే దీనివల్ల మనకేం వస్తుంది, మన జీవితం ఈ యొక్క ప్రకృతి మీద ఆధారపడింది అని మనకు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. నేనే గొప్పవాడిని, నా దగ్గర ధనం ఉన్నది, నేను సంపాదించుకుంటాను, ఆనందంగా ఉంటాను అంటే ధనం ఉన్నంత మాత్రాన ఆనందంగా ఉండలేవు. ధనం ఉన్నంత మాత్రాన ఆనందంగా ఉంటావా? నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, గాలి కాలుష్యం ఉంటే ఏమి ఆరోగ్యం ఉంటావు? ఆ ధనాన్ని ఏం చేసుకుంటావు? కనుక ధనం ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉండలేవు. ఆ ధనం కూడా మనం అనుభవించాలి అంటే ఈ యొక్క ప్రకృతి అంతా ప్రశాంతంగా ఉండాలి. అలా ఉండాలి అంటే నేను వాటికి సేవ చేస్తూ ఉండాలి, అది గమనించాలి నేను. అందుకని ధనం ఉన్నంత మాత్రాన మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండలేడు. ధనంతో పాటు ఈ ప్రకృతి ప్రశాంతంగా ఉండాలి, కాలుష్యం లేకుండా ఉండాలి. అలా ఉండాలి అంటే ఇచ్చి పుచ్చుకునే భావన ఉండాలి. ఇచ్చి పుచ్చుకునే భావన అంటే ఆ దేవతలకి, దేవతల వల్లనే కదా వర్షం వస్తుంది, అగ్నిదేవుడి వల్లనే ఉష్ణత ఉన్నది. కనుక ఈ దేవతలందరూ కూడా మనం వాటిని, వాళ్ళని ఆరాధించడం చేసుకోవాలి, నేర్చుకోవాలి. అది కృతజ్ఞతా భావం అంటారు. తర్వాత 15వ శ్లోకం,
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం.
మన ఋషులందరూ కూడా ఆ విధంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. మన ఋషులందరూ కూడా ఆ ప్రకృతితో ప్రేమతో జీవిస్తూ ఉండేవాళ్ళు. ప్రకృతిని జయించాలని ఎప్పుడు కోరుకోలేదు వాళ్ళు. ప్రకృతిలో కలిసి జీవిస్తూ ఉండేవాళ్ళు ఋషులు. అందుకని కర్మ బ్రహ్మ ఉద్భవం. ఈ కర్మ అనేటువంటిది యజ్ఞ కర్మ బ్రహ్మ సముద్భవం. బ్రహ్మ అంటే వేదం, వేదం నుంచి వచ్చినటువంటిది. బ్రహ్మ అంటే ఇక్కడ వేదం అని అర్థం. ఉద్భవం అంటే పుట్టింది. ఈ కర్మ అనేటువంటిది ఇప్పుడు యజ్ఞ కర్మ ఉంది చూసారా, ఈ కార్యగిరి యాగము, ఈ యాగాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు చెప్పారంటే వేదంలో చెప్పబడింది. కనుక వేదం నుంచి పుట్టింది బ్రహ్మ ఉద్భవం. బ్రహ్మ అక్షర సముద్భవం. ఈ వేదం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్షరం అంటే భగవంతుడి నుంచి వచ్చింది. ఇక్కడ అక్షరం అంటే ఆల్ఫాబెట్ లెటర్స్ కాదు, అక్షరం అంటే భగవంతుడి నుంచి వచ్చింది. భగవంతుడి నుంచి వేదాలు వస్తే వేదాలలో ఈ యొక్క యజ్ఞాలన్నీ చెప్పబడినాయి. భగవంతుడు నుంచి వేదాలు వచ్చినాయి. వేదాలలో ఏం చెప్పబడింది, యజ్ఞాల గురించి చెప్పబడింది. ఆ యజ్ఞాలు ఆచరించడం వల్ల పంచమహా యజ్ఞాలు నువ్వు క్షేమంగా ఆరోగ్యంగా జీవించగలవు అని చెప్తోంది శాస్త్రం. అని చెప్పిన తర్వాత బ్రహ్మ అక్షర సముద్భవం ఆ భగవంతుడి నుంచి వచ్చినాయి కనుక తస్మాత్ ఈ కారణం చేత కనుక బ్రహ్మ సర్వగతం. ఈ వేదం అనేటువంటిది అంతటా వ్యాపించి ఉన్నది. సర్వగతం అంటే అంతటా వ్యాపించి ఉన్నది. ఎవరు? ఈ బ్రహ్మ. బ్రహ్మ అంటే వేదం. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ వేదం అనేది ఎక్కడున్నది? యజ్ఞంలోనే ఉన్నది. వేదాలు ఎలా రక్షింపబడతాయి? మనం యజ్ఞం చేస్తూ ఉంటే వేదాలు రక్షింపబడతాయి. కనుక బ్రహ్మ సర్వగతం. బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యం ప్రతిరోజు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఈ వేదం అనేటువంటిది యజ్ఞంలోనే ఉన్నది. కనుక మనం చేయకపోతే, ఈ ఆచరణ చేయకపోతే, పంచమహా యజ్ఞాలు చేయకపోతే వేదం కనుమరుగైపోతుంది. భగవంతుడు ఇచ్చినటువంటి వేదానికి మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కనుక దేవయజ్ఞం ప్రతిరోజు భగవంతుణ్ణి పూజించాలి, దైవారాధన ఉండాలి. ప్రతిరోజు మనం పారాయణం చేయాలి. గీతా పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము, ఏదో ఒకటి చేయాలి రోజు కొంత సమయాన్ని. ఇప్పుడు టీవీలు చూడటానికే సరిపోతుంది టైం అంతా కూడా జనానికి, లేకపోతే సెల్ ఫోను ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఇవి చేయడానికి సమయం ఉండదు. ఆ రోజుల్లో అంటే ఇవన్నీ ఏమీ లేవు, టీవీ లేదు, ఫోన్లు లేవు, హాయిగా అంత దైవ చింతనతో ఉండేవాళ్ళు. ఇప్పుడు అది తప్ప అన్ని చింతనలు ఉంటాయి మనుషులకి. కనుక భగవత్ చింతన చేసిన వాడికి ప్రశాంతత ఆనందం లభిస్తుంది అని. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. మనం ఈ యొక్క యజ్ఞం చేయడం వల్ల ఈ బ్రహ్మ అనేటువంటి వేదము ఎల్లప్పుడూ అంటే వేదాన్ని మనం ఆచరిస్తున్నాము అని అర్థం. ప్రతిష్ఠితం అంటే ఆచరిస్తున్నాము, మనం ఆ వేదంలో చెప్పిన దాన్ని ఉపయోగిస్తున్నాము అని అర్థం. వేదంలో ఏదైతే చెప్పబడిందో అవన్నీ మనం ఉపయోగిస్తున్నాము. అందుకని ఇప్పుడు ఈశ్వరుడి ఆజ్ఞగా మనం ఇవన్నీ చెయ్యాలి. భగవంతుడి నుంచే కదా వేదం వచ్చింది, వేదంలోనే కదా పంచమహాయజ్ఞాలు చెప్పబడినాయి. కనుక పంచమహాయజ్ఞాలు చేస్తేనే మనకు ఈ యొక్క నీరు గాలి అన్ని సమృద్ధిగా లభిస్తాయి, ఆరోగ్యంగా ఉంటాం. అలా చేయకపోతే మనం నష్టపోతాం అని చెప్తున్నారు. కనుక ఈశ్వర ఆజ్ఞగా మనం ఈ పంచమహాయజ్ఞాలు చెయ్యాలి, లేకపోతే మన జీవితం వృధా అవుతుంది అంటున్నారు. కనుక ఇదంతా కర్మయోగాన్ని గురించి చెప్తున్నారు. ఆజ్ఞగా భావించి చేయాలి కర్మయోగం. కర్మయోగం అంటే ఏమిటి? ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయాలి. చేసేటప్పుడు మనం ఏది చేసినా కూడా ఇది ఈశ్వరుడికి అర్పితం, కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు అని చెయ్యాలి. అలా చేస్తూ ఉంటే మనకు ఆనందం కలుగుతుంది. అది యజ్ఞ అర్పణ బుద్ధి అంటాం. అది కర్మ చేసిన తర్వాత ఫలం వస్తుంది కదా, ఆ ఫలం ఎలా వచ్చినా సరే ఆ ఫలాన్ని మనం తీసుకోవాలి. భగవంతుడికి ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చేది ఏమవుతుంది, ప్రసాదం అవుతుంది. మనం కర్మను ఎప్పుడైతే భగవంతుడికి ఇచ్చామో ఆ కర్మ ఫలం వస్తుంది కదా, భగవంతుడి నుంచి వస్తుంది. అప్పుడు ఆ ఫలం ఏమవుతుంది, ప్రసాదం అవుతుంది. కనుక గుళ్ళో ఏ ప్రసాదం ఇచ్చినా ఆనందంగా తీసుకుంటాం. ఏమిటి ఇవాళ ఈ ప్రసాదం ఇచ్చారు ఆ ప్రసాదం ఇచ్చారని చెప్పి అనం. ఎందుకని, ఏదైనా ప్రసాదమే, భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి. గులాబీ రేకులు ఇచ్చినా నోట్లో వేసుకుంటాం, తులసిదళం ఇచ్చినా నోట్లో వేసుకుంటాం, తీర్థం ఇచ్చినా నోట్లో వేసుకుంటాం. ఆ నీళ్ళు ఎట్లా ఉన్నాయా, కార్పొరేషన్ వాటరా, గంగా నీళ్ళా అని ఆలోచించాం. తీర్థం ఇచ్చారంటే తీసుకుంటాం. మరి కళ్ళకు అద్దుకొని మరీ తీసుకుంటాం. ఆ కళ్ళకు అద్దుకొని తీసుకోవడమే పూజ్య భావన. అలా తీసుకోవడం వల్ల యజ్ఞ ప్రసాదం అంటారు దాన్ని. అది ప్రసాదంగా తీసుకోవాలి. అంటే మనం చేసే పనులకి కర్మ ఫలం వస్తుంది. ఫలం వచ్చినప్పుడు ఆ ఫలం ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు వచ్చింది అని అడగకూడదు. ఏ ఫలం వచ్చినా సరే, ఒక్కోసారి మనకి ఇష్టమైన ఫలం వస్తుంది, ఒక్కోసారి అయిష్టంగా వస్తుంది. ఆయన దగ్గర నుంచి కదా ప్రసాదంగా వస్తున్నప్పుడు ఇష్టమైన అయిష్టమైన ఇష్టంగానే తీసుకోవాలి. అది కర్మయోగం. అంటే కర్మ చేసేటప్పుడు ఈశ్వర అర్పణ బుద్ధి, ఫలం తీసుకునేటప్పుడు ప్రసాద బుద్ధి. అత్తామామలకు సేవ చేస్తాం, మనకి ఏ యొక్క గుర్తింపు రాకపోయినా సరే, ఫలం సరిగ్గా రాలేదనుకోండి, అయినా సరే చెయ్యాలి. అందుకని ఏ యొక్క ఫలాన్ని అంటే ఉన్నతమైన ఫలమే కావాలి, ఇదే రావాలి అని చెప్పి ఆశించకూడదు. ఏ ఫలం వచ్చినా సరే నేను చేసిన దాన్ని బట్టి వస్తుంది ఎలాగైనా అని చెప్పి తెలుసుకొని మనం ఆ కర్మ ఫలాన్ని అనుభవించాలి. ఎందుకు భగవంతుడు ఇట్లా ఇచ్చాడు అని చెప్పి అడగకూడదు. ఎందుకంటే మనం దేనికి అర్హులమో అదే వస్తుంది మనకు. కనుక కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అని చెప్పిన తర్వాత బ్రహ్మ అక్షర సముద్భవం తస్మా సర్వగతం బ్రహ్మ. ఈ వేదం అనేటువంటిది అంతటా ఉన్నది కనుక నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ వేదం అనేది ఎలా రక్షింపబడుతుంది, మనం పంచమహాయజ్ఞాలు చేయడం వల్ల రక్షింపబడుతుంది. ఈ వేదం అనేది ఎవరిచ్చారు, భగవంతుడు ఇచ్చాడు. కనుక మనం భగవద్ ఆరాధన చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి, రోజు 10 కొబ్బరికాయలు కొట్టడం కాదు ఆయనకి. ఆయన ఇచ్చే ఫలాన్ని మనం మంచి మనస్సుతో స్వీకరించాలి. ఏ ఫలమైనా సరే, కొంతమంది ఏదైనా అయిష్టమైనటువంటి ఫలం వచ్చినప్పుడు, కష్టం అని అనుభవించేటప్పుడు భగవంతుడు ఉన్నాడా అనే సందేహం వస్తుంది. భగవంతుడు ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తాడు, భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం వస్తుంది చాలామందికి. కనుక శాస్త్రం చెప్తుంది, భగవంతుడు ఉన్నాడు, నువ్వు చేసిన కర్మ ఫలాన్ని కర్మకు తగినట్లుగా ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ ఫలం నీకు ఒక్కోసారి ఇష్టంగా ఉంటుంది, అయిష్టంగా ఉంటుంది. కనుక ఎప్పుడు ఇష్టంగానే ఉండాలని లేదు ఫలం. ఒక్కోసారి మనం అనుభవించేటటువంటి అనుభవాలన్నీ కూడా అన్నీ ఇష్టంగానే ఉంటాయా, చాలాసార్లు అయిష్టంగా ఉంటాయి. మనం ఏమనుకుంటాం, ఇవి ఆయనే ఇచ్చాడు, భగవంతుడే ఇచ్చాడు, నా మీద ఆయనకు కరుణ లేదు అంటుంటాం. అలా అనకుండా నాకు ఈ కర్మఫలం భగవంతుడి ద్వారా వచ్చింది, కర్మ నేను చేశాను ఎప్పుడో ఆ ఫలం ఆయన ద్వారా వచ్చింది అని తెలుసుకోవాలి. అది అందుకని ఈ శ్లోకంలో ఏం చెప్పారు, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, కర్మ అనేటువంటిది బ్రహ్మ నుంచి వచ్చిందని తెలుసుకో, వేదాన్ని నుంచి వచ్చింది. కర్మ అంటే ఇక్కడ పంచ ఏ కర్మ అయినా సరే కర్మ యోగంతో చేస్తే కర్మ బ్రహ్మ ఉద్భవం, బ్రహ్మ అక్షర సముద్భవం. కనుక బ్రహ్మ సర్వగతం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. మనం పంచమహాయజ్ఞాలు చేస్తూ ఉంటే అక్కడ బ్రహ్మ వేదం ఉన్నట్లే, వేదం ఉన్నదంటే భగవంతుడు ఉన్నట్లే. అక్కడ తులసికి నీరు పోస్తున్నా అంటే అది పంచమహాయజ్ఞాల్లో ఒకటి, భూత యజ్ఞం. ఆ భూత యజ్ఞం అనేది వేదాల్లో చెప్పబడింది, బ్రహ్మ వేదం. అలా చేసేటప్పుడు ఆ వేదాన్ని ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చారు. కనుక అక్కడ దేవుడు మనకు సాక్షాత్తుగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ కర్మ చేస్తూ ఉంటాము, వేదాల్లో చెప్పిన కర్మ, తాగుడు తాగకూడదు, ధూమపానం చెయ్యకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఇవన్నీ వేదాల్లో చెప్పబడినాయి నిషేధంగా. వేదాలలో ఏదైతే నిషేధింపబడిందో అవి చేయకూడదు మనం. అప్పుడేమవుతుంది, అది చేయడం వల్ల నీకు హాని, సమాజానికి హాని జరుగుతుంది. వేదాలలో ఏం చెప్పబడిందో చెయ్యమని అది చెయ్యాలి, వేదాలలో ఏమి నిషేధింపబడిందో అది చెయ్యకూడదు. నాకు ఇష్టం కదా అని చెయ్యకూడదు. అందుకని కృష్ణ పరమాత్మ ఈ యజ్ఞాలన్నీ కూడా ఇలా ఈ విధంగా ఒకటి మీద ఒకటి ఆధారపడున్నాయి. మనుషులు యజ్ఞాల మీద, యజ్ఞాల వలన దేవతలు, దేవతలు మళ్ళీ నీకు క్షేమాన్ని కలిగిస్తారు. కనుక మన యజ్ఞాలు చేయడం వల్ల దేవతలందరూ సంతోషిస్తారు, ఆ దేవతలు మళ్ళీ నీకు తిరిగి ఇస్తారు ఫలాన్ని కావలసినవి. అప్పుడు నీ యొక్క జీవితం ఆనందంగా ఉంటుంది. 16వ శ్లోకం.
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి.
మనం ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్తారు చూసారా, ప్రతి ఫంక్షన్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాం. ఇప్పుడు యజ్ఞం అనేది ఓట్ ఆఫ్ థ్యాంక్స్, అది మనకు అర్థం కానీ అయ్యే భాషలు చెప్పాలంటే, ఎలాగైతే ఒక ఫంక్షన్ చేసిన తర్వాత కృతజ్ఞత తెలుపుతాం కదా, హాల్ ఇచ్చిన వాళ్ళకి మా కృతజ్ఞతలు, కరెంట్ సప్లై చేసిన వాళ్ళకి మా కృతజ్ఞతలు, స్టేజ్ డెకరేషన్ చేసిన వాళ్ళకి మా కృతజ్ఞతలు, పిలవగానే వచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి మా కృతజ్ఞతలు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తామా లేదా? ఈ పంచమహాయజ్ఞాలన్నీ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? ఏమిటండి పంచమహాయజ్ఞాలు అంటే? ఏమి లేదు నాయన, ఓట్ ఆఫ్ థ్యాంక్స్, కృతజ్ఞతలు తెలుపుకోవడం అన్నారు. అలా తెలుపుకుంటే నీకే క్షేమం అన్నారు. ఇక్కడ చూడండి, ఏవం ప్రవర్తితం చక్రం యహ న అనువర్తయతి. ఈ విధంగా ఈ చక్రాన్ని మనం ఇట్లా చక్రంగా తీసుకోవాలి. జీవరాశులన్నీ అన్నం వలన పుడతాయి, అన్నం వర్షం వలన వస్తుంది, వర్షం యజ్ఞం వలన వస్తుంది. ఈ యజ్ఞం ఎక్కడున్నది? ఎక్కడి నుంచి పుట్టింది? బ్రహ్మ వేదంలో నుంచి పుట్టింది. వేదం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్ముడు. సో ఇట్లా రాసుకోవాలి మన చక్రంలాగా. ఇదిని చక్రం అంటారు. క్రింద శ్లోకం నుంచి చెప్తున్నారు కదా, అన్నాద్భవంతి భూతాని. నెంబర్ వన్ యారో వేసుకోవాలి, అన్నాద్భవంతి భూతాని. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? పర్జన్యాద్ అన్న సంభవ, వర్షం వల్ల అన్నం వస్తుంది. ఈ వర్షం ఎక్కడి నుంచి వచ్చింది అంటే యజ్ఞం వల్ల వచ్చింది. యజ్ఞం ఎక్కడున్నది అంటే వేదంలో ఉన్నది, బ్రహ్మ. ఈ బ్రహ్మ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు. కనుక మనం రావడానికి కారణం ఏమిటి? అర్థమైందా? భగవంతుడు. భగవంతుడి నుంచి వేదం, వేదం నుంచి యజ్ఞాలు, యజ్ఞాల నుంచి వర్షం, వర్షాన్ని నుంచి అన్నం, అన్నం నుంచి జీవరాశులు. ఇది చక్కగా తెలిస్తే మనకు చిన్నప్పటి నుంచి తెలియాలి. అంతా పాడు చేసిన తర్వాత ఇంకా తెలిసి ఏం ప్రయోజనం? చిన్నప్పటి నుంచే మనం నేర్చుకోవాలి. కనుక భగవంతుడి నుంచేమో వేదం వచ్చింది, వేదంలో నుంచి మనకి యజ్ఞాలు చెప్పబడినాయి, యజ్ఞాల వలన మనకు వర్షం వస్తుంది, యజ్ఞాలు చేయడం వల్ల. వర్షం రావడం వల్ల మనకు ఆహారం లభిస్తుంది, ఆహారం లభించడం వల్ల జీవరాశులన్నీ పుడుతున్నాయి, ఆరోగ్యంగా ఉంటున్నాయి. కనుక ఇప్పుడు మన జీవితం ఎవరి మీద ఆధారపడుంది? భగవంతుడి మీద ఆధారపడుంది. అర్థమైందా? అందుకని కృతజ్ఞతను తెలుపుకోవాలని చెప్పి ఉదయాన్నే లేవగానే స్నానం చేసి ఆ దేవుడికి పూజ చేయడం. ఎందుకంటే నీ వల్లనే ఇక్కడ శరీరం ఉన్నది నాయన, నువ్వే కదా వర్షాన్నిచ్చి అన్నాన్ని ఇస్తున్నావు, ఆ వర్షం యజ్ఞం వల్ల వస్తున్నది, యజ్ఞం అనేది వేదంలో చెప్పావు నువ్వు, ఆ వేదం నువ్వే కదా ఇచ్చావు అని ఈ యొక్క కృతజ్ఞతతో మనం ఆ పనులు చేయాలి. యజ్ఞాద్ భవతి పర్జన్య, పర్జన్యాద్ అన్న సంభవ. ఈ శ్లోకం ఈ మొత్తం కలిపి చక్రం. ఏవం ప్రవర్తితం చక్రం, ఈ చక్రాన్ని ఎవరైతే పాటించారో, నా అనువర్తయతి, ఎవరైతే పాటించారో తెలుసుకోరో, తెలుసుకోకుండా పాటించకుండా ఉంటే నా అనువర్తయతి యహ సహ అఘాయుః ఇంద్రియారామః, ఇంద్రియ భోగాల కోసమే జీవిస్తున్నాడు. 16వ శ్లోకంలో ఇంద్రియారామః, ఆరామః అంటే భోగించడం, అనుభవించడం. ఈ చక్రం అంటే ఏమిటి? క్షేత్రదానం, అన్నదానం, వస్త్రదానం, ధనదానం, గోదానం, భూదానం, ఈ దానం అన్నమాట. ఇవన్నీ చేయకపోతే ఈ చక్రాన్ని ప్రవర్తితం న అనువర్తయతి, ఎవరైతే పాటించరో ఏవం ఈ విధంగా పాటించకపోతే సహ అతను అఘాయుః, అఘ అంటే పాపం, ఆయుః అంటే జీవితం, అతను పాప జీవితాన్ని జీవిస్తున్నాడు అని అర్థం. ఎవరైతే ఈ చక్రాన్ని తెలుసుకోకుండా ఊరికి ఇంద్రియ భోగాల కోసం మాత్రమే, నేను నమ్మను దేవుణ్ణి, ఎక్కడున్నాడు దేవుడు అంటున్నారు కదా అనకుండా, ఆ దేవుడు లేడు, దేవుడు ఇచ్చిన వేదము లేదు, వేదాల వల్ల వచ్చే యజ్ఞాలు ఇవన్నీ కూడా హంబక్ అని అంటారు. మరి నువ్వెక్కడి నుంచి వచ్చావురా అంటే మా అమ్మ నాన్న వల్లనే వచ్చాను అంటాడు. మీ అమ్మ నాన్న ఎక్కడి నుంచి వచ్చారు? ఆహారం వల్లనే కదా. కనుక ఆహారం అనేది వర్షం వల్ల, వర్షం యజ్ఞం వల్ల, యజ్ఞం వేదం వల్ల, వేదం భగవంతుడి వల్ల వచ్చింది అని తెలుసుకోకుండా ఎవడైతే ఇంద్రియాల సుఖం కోసమే జీవిస్తూ ఉంటాడు, పొద్దున్నేస్తే ఇంద్రియ సుఖమే అలా చేసేవాడు పాప జీవితాన్ని జీవిస్తున్నాడు అని అర్థం. అఘాయుః, ఆయుః అంటే జీవితం, అఘం అంటే పాపం, పాప జీవితాన్ని జీవిస్తున్నాడు అని అర్థం. ఎందుకని? ఇంద్రియారామః, అర్ధకామాలే ప్రధానం అతనికి. పరోపకారాయ జీవించడు, పరోపకారం చేయడు, తన కోసమే అందరు చెయ్యాలి, తన ఎవరి కోసం చెయ్యడు. అలా ఉంటే మనిషి పాప జీవితాన్ని జీవిస్తున్నాడు అని అర్థం. అందుకని భీషాస్మాద్ వాతఃపవతే భీషోదేతి సూర్యః, భగవంతుడికి భయపడే గాలి వీస్తున్నది, భగవంతుడికి భయపడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, భగవంతుడికి భయపడే నదులు ప్రవహిస్తున్నాయి. కనుక అంత భగవంతుడి ఆజ్ఞలో జరుగుతున్నది ప్రతిదీ కూడా. భగవంతుడు లేడు అని అన్నాడంటే తాను లేడన్నట్లే కదా. ఈ చక్రం అర్థమైందా? భగవంతుడు, భగవంతుడి నుంచి వేదం, వేదం నుంచి యజ్ఞం, యజ్ఞం వల్ల వర్షం, వర్షం వల్ల ఆహారం, ఆహారం వల్ల జీవరాశులు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా అని అంటాడు, నీవెట్లా వచ్చావురా లేకపోతే, భగవంతుడు లేకపోతే. ఇప్పుడు వర్షం పడకపోతే మనకి ఎంత కష్టపడుతున్నాం, తాగడానికి నీళ్లుండవు, పంటలు పండవు. వర్షం పడాలి అంటే ఆ ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉంటేనే వర్షం పడుతుంది. ఆ ప్రకృతిలో కాలుష్యం ఉంటే వర్షం పడదు. కనుక భగవంతుడు సర్వదా మన ఎందే ఉన్నాడు, భగవంతుడి వలనే మనం జీవిస్తున్నాము అని జ్ఞానం ఉండాలి మనిషికి. అది లేకపోతే అతని జీవితం పాప జీవితం, వృధా జీవితం. అది వృధా జీవితం. ఇలా చేయడానికి కొన్ని రూల్స్ పాటించమన్నారు మనల్ని. నువ్వు ఈ పంచమహాయజ్ఞాన్ని చేయాలన్నా, ప్రయోజనాన్ని పొందాలంటే కొన్ని విధి నిషేధాలు చెప్పారు. ఇది చెయ్యి, ఇది చెయ్యవారు. అలా చేయడం వల్ల నీకు మంచిది, ట్రాఫిక్ రూల్స్ రాదా, విధి నిషేధాలు, ఆ నియమాలు మనం పాటించాలి. ఆ పాటించడం వల్ల ఆహార నియమం, అన్ని నియమాలు మనం పాటించడం వల్ల మనకు క్షేమం జరుగుతుంది అన్నారు. అలా కనుక చేయకపోతే ప్రత్యవాయ పాపం వస్తుంది. చేయకపోవడం వల్ల ఏమొస్తుంది? ప్రత్యవాయ పాపం, అకరణే ప్రత్యవాయ, మనసు అశుద్ధం అవుతుంది. ఎప్పుడైతే పంచమహాయజ్ఞాలు చెయ్యమో మనసు అశుద్ధం అవుతుంది, మలినం అవుతుంది. మనసు ఎప్పుడైతే మలినం అశుద్ధం ఉంటుందో టెన్షన్ యాంగ్జైటీ వస్తాయి. టెన్షన్ యాంగ్జైటీ వస్తే డిసీజ్ వస్తుంది. రోగానికి కారణం మానసిక ఒత్తిడి, మానసిక ఒత్తిడికి కారణం భగవద్భక్తి లేకపోవడం, సరియైన భక్తి లేకపోవడం. కనుక మనిషికి భగవద్భక్తి, భగవద్ ఆరాధన, పంచమహాయజ్ఞాలు చేస్తూ ఉంటే మానసిక ఒత్తిడి ఉండదు. మానసిక ఒత్తిడి లేకపోతే మనిషికి ఆరోగ్యంగా ఉంటాడు అని మనం తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు తెలుసుకుంటాడు వీడు? చిన్నప్పటి నుంచి చెప్పాలి పిల్లలకి. పెద్దవాళ్ళకి తెలిస్తే కదా పిల్లలకి చెప్తారు. కనుక పెద్దవాళ్ళు ముందు చదవాలి శాస్త్రాన్ని, చదివి పిల్లలకి చెప్పాలి. లేకపోతే ఆ పిల్లలు సరిగ్గా ఎదగక ద్వేషాన్ని పెంచుకుంటారు. వాళ్ళు ఇంద్రియారామ అంటే ఏమిటి, ధర్మ అర్థకామాలే వాళ్ళకి, సుఖమే సుఖం. ఎంతసేపటికి పిల్లలు చూడండి, ఇప్పుడు ఉన్నవాళ్ళు దేవుణ్ణి పూజించరు, దేవుడికి కొంచెం కృతజ్ఞతలు చెప్పుకోవడం అనన్నీ ఉండవు. మోడర్న్ అయిపోయింది కదా ఇప్పుడు. కనుక అది తప్పు. ముందు పిల్లలు లేవగానే స్నానం చేసిన తర్వాత భగవద్భక్తి, భగవద్ ధ్యానం ఉండాలి, భగవత్ చింతన ఉండాలి. అలా పెంచాలి మనం. పెంచకపోతే ఆ ఇంద్రియాల సుఖంలోనే కొట్టుకుపోతూ ఉంటాడు. తర్వాత డిప్రెషన్, సప్రెషన్, యాంగ్జైటీ అన్నీ వచ్చి గందరగోళం, ఆందోళనకు గురవుతాడు మనిషి. అలా ఉండకుండా ఉండాలి అంటే మనం నియమాలు పాటించాలి, విధి నిషేధాలు పాటించాలి. పాటించి ఆ వేదంలో చెప్పినటువంటి, భగవంతుడు ఇచ్చినటువంటి దాని మీద మనకు గౌరవం ఉండాలి. పిల్లలకి వాటి మీద గౌరవం ఏర్పడాలి. అందుకని పంచమహాయజ్ఞాలంటే ఏమిటని చెప్పాలి వాళ్ళకి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాడు పరుల కోసం జీవిస్తాడు, వాడి వల్ల సమాజానికి మంచిది, క్షేమం, సమాజం కూడా వాడికి ఉపయోగపడుతుంది. అలా లేకపోతే అఘాయుః ఇంద్రియారామః, ఇతనికి భోగాలు మాత్రమే తెలుసు అనుభవించడం, కానీ ఆ జీవితం వృధా జీవితం. మనం ఎప్పుడైతే ఆరోగ్య సూత్రాలను పాటిస్తామో ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్య సూత్రాలు పాటించకుండా ఆరోగ్యం ఉండాలంటే ఉంటుందా? ఆరోగ్య సూత్రాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ పాటించు అన్నారు. మితంగా భోజనం చెయ్యి, రోజు వ్యాయామం చెయ్యి, యోగా చెయ్యి అని చెప్పి కొన్ని చెప్పారు కదా. కనుక ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ నియమాలు పాటించాలి. నియమాలు పాటించకుండా ఆరోగ్యం కావాలి అంటే ఎట్లొస్తుంది? అదేవిధంగా పంచమహాయజ్ఞాలు చెయ్యకుండా అన్నీ నాకు ఉపయోగపడాలి అంటే ఎట్లా ఉపయోగపడతాయి? పంచమహాయజ్ఞాలు చెయ్యి, నీకు చక్కగా అన్ని ప్రయోజనం ఇస్తాయి. దేవతలు ఇస్తారు, ప్రకృతి ఇస్తుంది, ఆనందంగా ఉండవచ్చు. అందుకని ప్రత్యవాయ పాపం వస్తుంది చేయకపోతే. ఆ భయం ఉండాలి, చేయకపోతే పాపం వస్తుందేమో అనే భయం ఉండాలి. ఆ భయం లేకపోతే మనిషి, ఇప్పుడు భయం లేదు కదా జనానికి, ఆ భయం లేకపోవడం వల్లే వచ్చింది ప్రాబ్లం. ముందు భయం ఉండాలి, తర్వాత భక్తి రావాలి. భయం అనేది ఉంటేనే మనిషి కొంచెం చేస్తాడు. అమ్మో ఇలా చేయకపోతే నాకు ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది అని భయం ఉండాలి. ఇప్పుడు పిల్లల్లో భయం లేదు కదా, నేను ఎందుకు భయపడాలి అంటాడు. ఇంకా భయం ఉండడం మంచిది. భయం అనేది లేకపోతే ఆ మనిషి వాడిని నియంత్రించేవాడు ఉండాలి. ఎప్పుడు కూడా మనిషి పనులని నియంత్రించేవాడు ఉండాలి. ఎవరు నియంత్రిస్తారు? మన రోడ్డు మీద వెళ్తున్నాం, మనల్ని ఎవరు నియంత్రిస్తారు? పోలీసు, ట్రాఫిక్ రూల్స్ మనల్ని నియంత్రిస్తాయి. అదేవిధంగా మన జీవితాన్ని ఎవరు నియంత్రిస్తారు? వేదాలు. వేదాలలో చెప్పినటువంటి ఈ యొక్క ధర్మం, విధి నిషేధాలు మనల్ని రక్షిస్తాయి. అందుకని మనం భయపడాలి ముందు. అయ్యో చేయకపోతే పాపం వస్తుంది అని భయపడాలి. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ కర్మయోగం అనేది మనకు శోధకం కర్మ అన్నారు. ఎలాగైతే మనం పెయింటింగ్ వేసేటప్పుడు ఇంటికి ఆ పాత రంగంతా కూడా గీకుతారు కదా, బాగా గీకిన తర్వాత నీళ్లు పెట్టి కడిగిన తర్వాత కొత్త పెయింట్ వేస్తారు. గుణ ఆధానం, దోష అపనయనం. దోషాన్ని పోగొట్టిన తర్వాత గుణ ఆధానం. బట్టలు కూడా మనం ఉతికితే మురికి ఎంత పోతుంది కదా, దోష అపనయనం. దానికి ఏం చేస్తాం, రిన్ను పెడతాం, గుణ ఆధానం అన్నారు. రిన్ అంతా వేసి దాన్ని ఉతికిన తర్వాత అవి కట్టుకుంటాం. ప్రతిదానికి దోషాన్ని పోగొట్టాలి మొదట. దానికి గుణం, మంచి గుణం వచ్చిన తర్వాత దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇంటికి పెయింటింగ్ వేసినట్లే అదేవిధంగా ఇక్కడ కర్మయోగం అనేది కూడా మనకు ఎలా ఉపయోగపడుతుందంటే, మనలో ఉన్నటువంటి రాగద్వేషాలను పోగొడుతుంది. దోష అపనయనం ఏమిస్తుంది? మరి చిత్తశుద్ధిని ఇస్తుంది. గుణ ఆధానం చిత్తశుద్ధిని ఇస్తుంది కర్మయోగం. అలా చేయడం వల్ల, చిత్తశోధకం వల్ల, మనం ఎప్పుడైతే చిత్తాన్ని, మనస్సుని శుద్ధం చేసుకుంటామో మనకు ముక్తి సాధనంగా అవుతుంది. చిత్తశోధకం ముక్తి సాధకం. ఇంకా ముక్తి రావాలి అంటే ముందు కర్మయోగ చేయాలి. కర్మయోగ యజ్ఞంగా భావించు, కర్మయోగిని ఆజ్ఞగా భావించు, కర్మయోగిని ధర్మంగా భావించు. అలా భావించి చేస్తూ ఉంటే నీకు ఆ కర్మయోగం వల్ల మోక్షం వస్తుంది అన్నారు. అయితే ఆరాత్ ఉపకారకం, సాక్షాత్తుగా కర్మయోగం మోక్షాన్ని ఇవ్వదు. కర్మయోగం వల్ల మన మనసు శుద్ధిపడుతుంది, రాగద్వేషాలు పోతాయి, కామక్రోధాలు తగ్గుతాయి. అవి తగ్గినప్పుడు, మనసు శుద్ధమైనప్పుడు, ఆ శుద్ధపడిన మనస్సు జ్ఞాన యోగ్యతని పొందుతుంది. అప్పుడు గురుప్రాప్తి, శాస్త్రప్రాప్తి ఇవన్నీ లభిస్తాయి. అవన్నీ లభిస్తే వల్ల మనకు శాంతి, మనస్సుకి శాంతి లభిస్తుంది. ఆ సుఖము శాంతి లభిస్తాయి. లేకపోతే సుఖము ఉండదు, శాంతి ఉండదు. మిగతా వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.